ఇంతవరకు ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలను చెప్పుకున్నాం. కానీ మనకి ఓ సందేహం వస్తుంది, ఇక్కడ చెప్పినటువంటి విధంగా ఆత్మజ్ఞాని ఎలా ఉండగలుగుతాడండి అని. ఎందుకంటే మనం ఉండలేం కనుక, మనం ఉండలేం కనుక ఆయన ఎలా ఉంటాడు ఇట్లా అనుకుంటాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల్ని చూస్తూ ఇవి నిజము అనేటువంటి భావన చేస్తాడా, ఇవి నాకు సుఖాన్ని ఇస్తాయి అని అనుకుంటాడా, ఇవి అసలు ఏమి కూడా ఆయన దృష్టిపథంలో లేకుండా పోతాయా? ఆయన దృష్టిపథంలో లేకుండా పోవటానికి ఇట్లా ఎదురుగా కనపడతా ఉంటే ఎలా లేకుండా పోతాయి? ఆయనకు కూడా మళ్ళాగానే కళ్ళు ఉన్నాయిగా, ఆయనకి మళ్ళాగానే మిగతా ఇంద్రియాలు ఉన్నాయిగా, మరి ఎదురుగా ఉన్నటువంటి ప్రపంచం కనపడతానే ఉంటుందిగా, మనుషులు కూడా కనపడతానే ఉంటారు కదా. ఇప్పుడు మన భగవాన్ రమణ మహర్షి ఉన్నారు, ఆయన చిట్టి చివర అంటే శ్వాస వదిలే సమయం వరకు కూడా మరి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు కలిగే ఉన్నాడుగా, మాట్లాడుతూనే ఉన్నాడుగా, వచ్చినటువంటి వాళ్ళతో ఏదో రకంగా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ఏదో చేస్తున్నాడు కదా. ఇలా చేస్తూ కూడా ఆయన ఆత్మగా ఎలా ఉంటాడు మనకి సందేహం. అయితే సందేహం తీర్చడానికి ఓ సమాధానం ఉంది. నువ్వు స్త్రీవా పురుషుడివా అని అంటే పురుషుడిని లేదా స్త్రీని అని చెప్తావు. మరి ఇతరులతో మాట్లాడితే కూడా నువ్వు స్త్రీగానే ఉంటున్నావా, ఇతరులతో పోట్లాడితే కూడా స్త్రీగానే ఉంటున్నావా, ఎట్లా ఉంటున్నావు అని క్వశ్చన్ వేసుకుంటే ఏమొస్తుంది నీకు ఆన్సరు? స్త్రీగా ఉంటున్నావు, పోట్లాడుతున్నావు, పురుషుడిగా ఉంటున్నావు, మాట్లాడుతున్నావు, పనులు చేస్తున్నావు. అంటే అది ఇది రెండు కూడా సాధ్యమవుతా ఉంది. ఎప్పుడు అని అంటే ఇది మనకు అనుభవం అయినప్పుడు. ఈ పురుషుడు స్త్రీ మానవుడు ఇలాంటివన్నీ కూడా మనకి అనుభవంగా ఉన్నాయి, అప్పుడు సాధ్యమవుతుంది. అలాగనే ఆయన కూడా ఆత్మగా ఉన్నప్పుడు, బ్రహ్మముగా ఉన్నప్పుడు ఇదంతా సాధ్యమే. ఆయన బ్రహ్మముగానూ ఉంటాడు, మామూలు వ్యవహారంలోనూ ఉంటాడు, బ్రహ్మముగానూ ఉంటాడు, పనులు చేస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే పనులు చేస్తున్నాడు అని అంటే ఆయన కావాలని చేయటం కాదు, జరిగిపోతా ఉన్నాయి పనులు. ఆయన యొక్క దేహం ద్వారా, ఇంద్రియాల ద్వారా పనులు జరిగిపోతూ ఉన్నాయి. అలా జరిగిపోతూ ఉంటే ఆయన నిర్లిప్తంగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ఆత్మానుభూతి పరుణ్ణి గుర్తించడం ఎందుకు కష్టమవుతా ఉంది అని అంటే, ఇక్కడ చెప్పుకున్నటువంటి దానికి అలా ఆత్మానుభూతి పొందైనటువంటి వాడు ఉండగలగటానికి మనకి ఏదో ఒక తేడా కనపడతా ఉంది. ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి భావన. అందుకనే ఇప్పుడు మరి అటువంటి వాడి యొక్క దృష్టి ఎలా ఉంటుందని చెప్పడం కోసమని 457 శ్లోకాలు చెప్తున్నా. 457 శ్లోకం చెప్తున్నా. నతస్య మిద్యార్థ సమర్థమేచ్చ న సంగ్రహస్త జగతోపి దృష్టః తత్రాసు ఉత్తీర్యది చేమృషార్థే న నిద్రయా ముక్తః ఇతీష్యతే ధ్రువం. తస్య ఆత్మజ్ఞానికి, ఆ ఆత్మానుభూతి పరుడైనటువంటి జ్ఞానికి మిథ్యార్థ మిథ్యా వస్తువుల్ని సమర్థనేచ్చా నా, ఇవి సత్యమైనటువంటి వస్తువులే అని సమర్థించాలని ఆయనకు అస్సలు అనిపించదు. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, ఈ వస్తువే మీకు చాలా బాగుంటుందండి, ఈ చీర మీకు బాగుంటుంది, ఇదిగో ఈ డ్రెస్ మీకు బాగుంటుంది, కనుక మీ దగ్గర ఉంటే మీకు చాలా గౌరవంగా ఉంటుందండి, మీ బాగా మీకు ఎంతో డిగ్నిటీగా ఉంటుంది అని మనం చెప్తూ ఉంటాం ఇతరులకి, ఇతరులు మనకి చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా సత్య వస్తువులు, ఇవన్నీ కూడా సుఖాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి అని. అంటే ఈ చెప్పులు వేసుకున్నారేందండి, బూట్లు వేసుకోండి బాగుంటాయి, ఒట్టి షర్ట్ వేసుకున్నారేముందండి, సూట్ వేసుకోండి బాగుంటుంది, అంటే ఇవన్నీ కూడా ఏదో గొప్పతనాన్ని తెచ్చిపెడతాయని, ఆనందాన్ని ఇస్తాయని, సుఖాన్ని ఇస్తాయని మన భావన. అందుకనే మన మన ఆలోచనలు, మన అనుభవాలు ఇతరులకు కూడా మనం చెప్తూ ఉంటాం, అలాగనే ఇతరులు కూడా మనకి చెప్తూ ఉంటాం. మరి అదేవిధంగా ఈ ఆత్మానుభూతి పొందినటువంటి వాడు కూడా ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు ఇది చాలా నీకు బాగా ఉపయోగపడుతుంది, ఇది నీకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది అని ఇట్లా దాన్ని సత్య వస్తువు అయినట్టుగా, అంటే నిజమైనటువంటి వస్తువు అయినట్టుగా, విద్యా వస్తువుని నిజమైనటువంటి వస్తువుగా చెప్పాలనుకుంటాడా? చెప్పాలని అనుకోడు, అలాంటి భావన ఉండదు. తత్ జగత, అలాగే ఈ మిథ్యా ప్రపంచాన్ని వస్తువులు సరే, మరి మిథ్యా ప్రపంచాన్ని సంగ్రహ అపి నా దృష్ట, దీన్ని కొనసాగించాలని కోరుకోడు. ఈ ప్రపంచం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖభోగాలు ఇదంతా కూడా సత్యమని, దీన్ని ఇలాగే కొనసాగించాలని, ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకోవాలని అలా అనుకోడు. తత్మృషార్థే, ఈ మిథ్యా వస్తువులపైన, అలాగనే ఆ ప్రపంచం పైన, అది మిథ్య ఇది మిథ్య, అలాగనే ఈ దేహాదులు ఇవి మిథ్య. కాబట్టి వస్తువులు ఈ ప్రపంచం, అలాగే ఈ దేహాదులు ఇవన్నీ కూడా మిథ్య అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అనువృత్తి యది చేత్, ఈ మిథ్యా వస్తువుల మీద ఇంకా మమకారం కనుక ఉన్నట్లయితే, దేహం మీద మమకారం, ఇంద్రియాల మీద మమకారం, ప్రపంచం మీద మమకారం, ప్రపంచంలో ఉన్న వస్తువుల మీద మమకారం, వ్యక్తుల మీద మమకారం, తన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళ మీద మమకారం, ఈ మమకారం ఇంకా ఉంటే నిద్రయా, ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి నా ముక్త ఇది ఇంకా మేలుకోలేదు అని ఇష్యతే ధ్రువం నిశ్చయంగా అంగీకరించవచ్చు. కాబట్టి మిథ్యా వస్తువుల్ని సత్య వస్తువుగా భావిస్తూ కనుక ఉన్నట్లయితే అతన్ని ఆత్మానుభూతి పరుడని అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు. అతడు ఇంకా ముక్తుడు కాదు, అతడు ఇంకా మోక్షాన్ని పొందినటువంటి వాడు కాదు. కానీ ఆత్మానుభూతి పరుడైనటువంటి వాడు మిథ్యా వస్తువుల్ని సత్య వస్తువుల్ని భావించడు, ఈ వస్తువుల్ని అనుభవించాలని అనుకోడు, వాటిని ఇతరులకి సత్య వస్తువులుగా చెప్పడం. కాబట్టి ఇలా ఉండేటువంటి వాడే ఆత్మానుభూతి పరుడు. అదే ఇక్కడ మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. అయితే ఎలాగ జరుగుతుంది అంటే, ఇప్పుడు స్వప్నంలో మనం ప్రపంచాన్ని చూస్తున్నాం, స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నాం. మనం రాత్రి పడుకొని నిద్రపోయిన తర్వాత కల వస్తుంది, ఆ కలలో ప్రపంచాన్ని చూస్తున్నాం. ఆ ప్రపంచంలో వ్యక్తులు ఉన్నారు, అలాగనే వస్తువులు ఉన్నాయి, అలాగనే కొండలు, పర్వతాలు, నదులు, సముద్రాలు అవి ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మరి మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, అలాగనే రకరకాలైనటువంటి జంతువులు, పశుపక్షాదులు ఉన్నాయి. వీటన్నిటిని చూసేటువంటి నువ్వు ఉన్నావు. ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో కనపడతా ఉన్నాయి, ఆ స్వప్న ప్రపంచంలో. ఇదంతా నిజమేనని ఆ స్వప్నంలో ఉన్నంతకాలము కూడా నువ్వు నమ్ముతూనే ఉన్నావు. దీంట్లో ఏం అనుమానం లేదు. స్వప్నంలో ఉన్నంతకాలం ఇది సత్యము అనేటువంటి విషయాన్ని నువ్వు నమ్ముతూనే ఉన్నావు. ఎందుకని? అన్నింటినీ స్పష్టంగా చూస్తున్నావు, అన్నింటినీ అనుభవిస్తున్నావు, అన్నింటి ద్వారా సుఖమో దుఃఖమో పొందుతున్నావు. ఇదంతా నీ అనుభవం, కాబట్టి దీన్ని సత్యమని అంటావు. అయితే మన నీ మెలకు వచ్చిందనుకోండి, నీ వ్యక్తిత్వంలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు స్వప్న పురుషుడిగా ఉన్నా జాగ్రత్త పురుషుడిగా నీ అసలు వ్యక్తిత్వంలో నువ్వు ఉన్నావు. మరి ఇప్పుడు ఇప్పుడు కూడా కళ్ళలో జరిగినటువంటివన్నీ నిజమని అంటావా? నిజమని రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తావా? నీకేదైనా కళ్ళలో కనుక నష్టం జరిగితే ఆ నష్టం నిజంగా జరిగిందని ఇతరులను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తావా? అలాగనే కళ్ళలో నీకు ఏదైనా ప్రయోజనం కలిగితే ఈ నాకు ప్రయోజనం కలిగిందని ఇతరులకి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తావా? చేస్తారా? చూడండి, కాబట్టి స్వప్నంలో ఎటువంటి వ్యవహారాలు జరిగినప్పటికీ కూడా మేలుకున్న తర్వాత మాత్రం అవి నిజమనేటువంటి ఆలోచన ఎప్పుడు మనకి ఉండనే ఉండదు. పైన వాటిని సత్యమని ఇతరులకి చెప్పాలనేటువంటి భావన కూడా మనకు ఉండదు. ఇది మన యొక్క వ్యవహారం. అంటే మనకి స్వప్నం మెలకువ అంటే జాగ్రత్త. మరి ఆయన సంగతి ఏమిటంటే ఈ జాగ్రత్తలో నుంచి మేలుకున్నాడు ఆయన, ఈ జీవభావంలో నుంచి మేలుకున్నాడు. ఆయన అంతకుముందు జీవభావంలోనే ఉన్నాడు. ఆయన ఈ ప్రపంచం సత్యమనే అనుకున్నాడు, సత్యంగానే భావించాడు, సుఖ దుఃఖాలు అనుభవించాడు, భోగాల కోసం ప్రయత్నం చేశాడు, అన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు ఇందులో నుంచి మేలుకున్నాడు. మరి ఇందులో నుంచి మేలుకున్న తర్వాత ఇది సత్యము అని అనుకుంటాడా, సత్యమని రుజువు చేస్తాడా? మనం స్వప్నాన్ని సత్యమని అనుకుంటున్నావా, సత్యమని రుజువు చేస్తున్నావా? రెండు లేదు. అలాగనే ఆయన కూడా ఈ జాగ్రత్త ప్రపంచాన్ని సత్యమని అనడు, దీన్ని రుజువు చేయడానికి, సత్యమని రుజువు చేయడానికి ప్రయత్నం కూడా చేయడు. కళ్ళలోని వస్తువుల్ని కానీ డబ్బుని కానీ మనం సంపాదిస్తాం. కళ్ళలో ఒక ఇల్లు కట్టాలని అనుకున్నావు, శంకుస్థాపన చేశావు, 10 మందిని పిలిచి భోజనాలు పెట్టావు, బ్రహ్మాండంగా జరిగింది. ఆ తర్వాత ఇల్లు కట్టుబడి మొదలు పెట్టావు, గోడల వరకు వచ్చింది, తర్వాత మెలకు వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేస్తావు? గోడల వరకు కట్టాను కాబట్టి ఇప్పుడు దాని మీద కప్పేద్దామండి అని అనుకుంటావా మేలుకున్న తర్వాత? అనుకోవు. ఎందుకని? అది నిజం కాదనే సంగతి తెలుసు, అది మిథ్యావస్తువు అని తెలుసు. అదే ప్రకారంగా ఈ జాగ్రత్తలో ఏమైతే జరుగుతుందో దాన్ని మిథ్యావస్తువుగా భావించినటువంటి మహాత్ముడు దీన్ని కొనసాగించాలని అనుకోడు. ఇప్పుడు జాగ్రత్తలో ఒక ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు అనుకోండి, ఆయన జ్ఞానావస్థకు వచ్చి నేను ఆత్మని ఆత్మభావంలో ఉన్నప్పుడు దీన్ని కప్పేద్దామంటే అని అనుకోడు. ఎందుకని? ఆయనకి ఇది మిథ్యావస్తు, మనకు అది మిథ్యావస్తు, ఆయనకి ఇది మిథ్యావస్తు. అలాగే కళ్ళలో కనిపించిన కళ్ళలో ఉన్నటువంటి పుత్రుడిని చదివించాలనుకుంటున్నావా మేలుకున్న తర్వాత? కళ్ళలో ఉన్నటువంటి కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నావా మేలుకున్న తర్వాత? మనం ఇవేం అనుకోవట్లేదుగా, అసలు వాళ్ళు ఉన్నారు లేదో లేరుగా. అదేవిధంగా మహాత్ముడైనటువంటి వాడు కూడా ఈ జాగ్రత్తలంతా కూడా నిజాన్ని తెలుసుకొని దీన్ని కొనసాగించాలని కానీ ఇది సత్యమని కానీ అనుకోనే అనుకోడు. అది అతనికి సహజ స్వభావం అయిపోతుంది. ఇప్పుడు మనం కనుకైతే అలా అనుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయనకంటే అనుకోవాల్సిన పనిలే. ఆయన సహజమే, సహజంగానే ఇది నిజ, అందుకని దాని గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇలా దేనికోసము కూడా స్వప్నంలో వస్తువుల కోసం మనం ఎట్లా తంటాలు పడమో, ఆయన కూడా జాగ్రత్తలో వస్తువుల కోసం ఆయన కూడా తంటాలు పడ్డం. జాగ్రత్తలో వచ్చేటువంటి ధనం కోసం, సంపదల కోసం, వస్తువుల కోసం, భోగాల కోసం, విషయాల కోసం, ధనం కోసం, ఇళ్ళు వాక్యాల కోసం, దేనికోసం కూడా ఆయన ప్రయత్నం చేసేటువంటి పని లేదు అనేటువంటి విషయాన్ని మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. మరి బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు జీవభావంలో జరిగినటువంటి సంఘటనలు నిజము అని నమ్మడు, జాగ్రత్తలో లేదా జీవభావంలో ఉన్నటువంటి సంఘటనలు నిజమని నమ్మడు, స్వప్నంలాగా గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. ఇదే విషయాన్ని, అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాన్నే మరింత వివరంగా తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 458 మనం రేపు చెప్పుకున్నాం.